ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। रीडिंग फ्रॉम श्रीमद्भागवतम कैंटो 11 चैप्टर 5 टेक्स्ट नंबर 41। प्लीज रिपीट आफ्टर मी। देवर्षि भूताप्ता नृणाम पितृणाम देवर्षि भूताप्त नृणाम पितृणाम न किंकरो नायम ऋणि च राजन् न किंकरो नायम ऋणि च राजन् सर्वात्मना या शरण्यम् सर्वात्मना या शरणम् शरण्यम् गतो मुकुंदम् परिहत्य कर्तम् गतो मुकुंदम् परिहत्य कर्तम् देवर्षि भूताप्तृणां पितृणां न किंकरो नायं ऋणि च राजन् सर्वात्मनाया शरणं शरण्यम्। Word to word meaning, Deva of the demigods, Rishi of the sages, Bhuta of ordinary living entities, Apta of friends and relatives, Nudam of ordinary men, Putranam of the forefathers, Na not Kinkara, the servant, na, nor, I am this one, Rani, debtor, cha, also, Rajan, O king, Sarvatmana, with his whole being, ya, a person who, Sharanam, shelter, Sharanyam, the Supreme Personality of Godhead, who offers shelter to all. Gataha approached Mukundam Mukunda Parihatya giving up Kartam duties. Translation and purport by His Divine Grace Abhay Charanaravinda Bhaktivedanta Swami Srila Prabhupada and His disciples. Translation. O King, one who has given up all material duties and has taken full shelter of the lotus feet of Mukunda, who offers shelter to all, is not indebted to the demigods, great sages, ordinary living beings, relatives, friends, mankind, and even one's forefathers who have passed away. Since all such classes of living entities are part and parcel of the Supreme Lord, one who has surrendered to the lotus service has no need to serve such persons separately. Telugulo anuvadam ni bhavanni chadavandi.
Bhavamu Raja sakalamagu laukika kartavyamulu vidichi sarva saranyudaku mukunduni padma padmamulu poorthiga aashrinchinavadu devatalaku rushulaku sadharana jeevulaku bandhumitrulaku manavaliki ledha gatinchina pitru devatalaku runapadi undaru. Ituvanti anni taragatulu jeevulu bhagavadamsala aina karanamuna భగవత్ సేవకు అంకితమైన మనుజుడు అట్టి వారిని వేరుగా సేవించిన అవసరం లేదు. భాష్యము భగవత్ సేవకు సంపూర్ణ శరణాగతులు కాని వాని నిస్సందేహంగా పలు లౌకిక కర్తవ్యములు ఉండును. ప్రతి బద్ధ జీవుడు దేవతలు ఒసగిడి అసంఖ్యాకమగు లాభములు స్వీకరించేవాడే అయి ఉండును. ఎండ వెన్నెల వర్షము గాలి ఆహారము తదుగు భౌతిక దేహమును కూడా దేవతలే ఒసగుచున్నారు. భగవద్గీత యందు స్థేన ఏవ సహ అని చెప్పబడినది. యజ్ఞం ద్వారా దేవతలతో పరస్పరం వినిమయము కావింపనవని వాడు దొంగయ్య అనును. అట్లే గోవులు వంటి ఇతర జీవులు మనకు రుచికరమగు పౌష్టిక ఆహారంను వసుకుచున్నవి. ప్రొద్దుననే నిద్రలేచినప్పుడు పక్షులు తీయని గానంచే మన మనస్సుని ఆహ్లాదం చెందును. ఎండపూట చెట్ల చల్లని నీడను చల్లని గాలును మనం అనుభవించుచుండుము. అసంఖ్యాక జీవుల నుండి సేవను స్వీకరించుచున్నందున మనం వారికి రుణపడి ఉన్నాము. ఆప్త అనగా కుటుంబ సభ్యులని అర్థము. సామాన్య నైతిక విలువలను బట్టి మనుజుడు వారిని నిక్కంగా రుణపడును. రుణాం అనగా నరసంగమని భావము. మనుజుడు కృష్ణభక్తుడు కానంత వరకు నిక్కంగా సంగమునకు చెందినవాడే అగును. మనం జీవించడు సంగం నుంచి లౌకిక విద్యను, సంస్కృతి, పరంపరను, రక్షణను మనం పొందదేము. ఆ విధంగా సంగమునకు మనం గొప్ప రుణగ్రస్తులమయ్యేదము. నిజంగా సంఘ రుణము కేవలం ఈనాటికే పరిమితం గాక నైతిక సాంఘిక మర్యాదలను చక్కగా కాపాడి భావితరాలను సుఖంగా జీవించినట్లు చేసిన మన పితృదేవతలకు, పూర్వజులకు కూడా సంబంధించినదే ఉండును. కనుక పితృణం అనే పదము పూర్వతరముల వారికి మన రుణమును సూచించును. పైన పేర్కొనబడిన బాధ్యతలను తీర్చుటకై పనిచేయుటకు బదులు కృష్ణుని పట్లనే ఎక్కువగా ఆధారం మొసగుచున్నందుకు కృష్ణ చైతన్యోద్యమ సంఘ సభ్యులకు లౌకికులు ఒక్కొక్కప్పుడు విమర్శించుదురు. దానికి సమాధానంగా శ్రీమద్ భాగవతము యథాతరోర్మూల నిషేచనేనా తృప్తంతి యస్కంద భుజోపశాఖ అని పలికినది. చెట్టు మొదలకు నీరు పోసినప్పుడు దాని కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నీను సహజంగా పోషింపబడును. చెట్టు యొక్క కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు విడిగా నీరు పోయవలసిన అవసరం గాని దానివల్ల ఎట్టి ప్రయోజనం గాని లేదు. చెట్టు మొదల్లోనే నీరు పోసి ఉండవలను. అట్లే ప్రాణోపహారస్ యతేంద్రియానాం ఆహారమును కడుపులోనే వేయవలను. అచ్చటి నుండి శక్తి అన్ని దేహాంగములకు చేరగలదు. దేహాంగములకు విడిగా ఆహారము తినిపించి పోషించవలనని తలుచుట మూర్ఖత్వమగును. అట్లే దేవదేవుడకు శ్రీకృష్ణుడు సకల అస్తిత్వముకు మూలమై ఉన్నాడు. సమస్తము శ్రీకృష్ణుండే ఉత్పన్నమగుచున్నది. సమస్తము అతని చేతనే పోషింపబడుచున్నది. అంత్యమున సమస్తము శ్రీకృష్ణుని అందే లయమగు చెందగలదు. ప్రతి జీవునికి దేవదేవుడు శ్రీకృష్ణుడే పరమలాభము చేకూర్చువాడు. మిత్రుడు, రక్షకుడు, శ్రేయోభిలాషి కూడా అయి ఉన్నాడు. కడుపులో ఆహారం వేసినప్పుడు సకల దేహేంద్రియములు పుష్టిని పొందినవై సంతృప్తి చెందినట్లుగా శ్రీకృష్ణుడు సంతృప్తుడైనప్పుడు సహజంగా సకల ప్రపంచము సంతృష్టి చెందగలదు. చక్రవర్తికి కార్యదర్శిగా పనిచేసే వ్యక్తికి చిన్న రాజుల పట్ల నెరవేర్చవలసిన కర్తవ్యములు ఏవీ ఉండవన్నట్లు ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవచ్చు. భౌతిక జగత్తులో సాధారణ వ్యక్తికి నిస్సందేహంగా పలు కర్తవ్యాలు ఉండును. కానీ భగవద్గీతలో మాయైవ విహితాన్ హితాన్ అని చెప్పబడింది. అనగా వాస్తవమునకు భగవానుడే సకల వరములు ఒసగుచున్నాడు. ఉదాహరణకు మనిషి తన దేహమును తల్లిదండ్రుల కరువును వల్ల పొందగలను. అయినను ఒక్కొక్కప్పుడు స్త్రీ గాని పురుషుడు గాని సంతానమును కనుటకు సామర్థ్యం లేకుండా వచ్చును. ఒక్కొక్కప్పుడు విలాంగుడకు శిశువు జన్మించవచ్చు, లేదా మృత శిశువే జన్మించవచ్చును. ఒక్కొక్కప్పుడు మైథునక్రియ గర్భమును కలిగింపవచ్చును. తల్లిదండ్రులందరూ అందమైన యోగ్యమైన శిశువునే కోరినను తరచుగా అది జరగకపోవచ్చు. కనుక భగవద్గరుణ చేతనే స్త్రీ పురుషుల మైథున కార్యక్రమం ద్వారా సంతానోత్పత్తిని చేయగలుగుచున్నారని తుట్టతుదకు ఎదుగువరేసి ఉన్నది. భగవద్గరుణ చేత పురుషుని వీర్యము శక్తివంతము, స్త్రీ అండము ఫలవంతము అయినను. అట్లే భగవద్గరుణ చేతనే శిశువు ఆరోగ్యంగా జన్మించి తన జీవితంను కొనసాగించడానికి పరిపక్వత పొందగలడు. మానవ వికాసంలో ఏ స్థితి అందైనను భగవద్కరుణ లోపించినచో ఆకస్మిక మరణము లేదా వికలాంగత కలిగించడి రోగములు కలగలుగు. దేవతలు కూడా స్వతంత్రులు కారు. దేవతలు శ్రీకృష్ణునికి స్వతంత్రంగా ఉన్నారనే భావనను మనుజుడు తప్పక త్యజించవలనని పరిహృత్య కర్తృం ఇతర కర్తృములను విడిచి అనే పద సముదాయం సూచించును. దేవతలు భగవాను విరాట్ రూపంలో వివిధ అంగములని వేదవాంగ్మయము నందు స్పష్టంగా తెలియబడింది. అంతేకాక భగవానుడు ఎల్లరి హృదయం నందు నిలిచిన వాడే స్మృతి జ్ఞానమును ఒసగుచున్నాడని భగవద్గీత ఎందు తెలుపబడింది. ఈ విధంగా పరంపరాగత సంస్కృతిని చక్కగా కాపాడిన మన పితృదేవతలు దేవదేవుడిచ్చిన బుద్ధితోనే పనిచేసి ఉండేది. వారు నిక్కంగా స్వతంత్ర జ్ఞానంపై ఆధారపడి పనిచేయలేదు. మేధస్సు లేకుండా ఎవడూ బుద్ధిమంతుడు కాజాలడు. కేవలం కృష్ణానుగ్రహం వలనే మనుజుడు మానవ మేధస్సును పొందుచున్నాడు. కనుక వివిధ జీవుల పట్ల మనకు నానా రకములైన కర్తవ్యములను జాగ్రత్తగా విశ్లేషించినచో ప్రతి విషయం నందు మనకు చివరకు భగవద్కరుణచే మనకు ఆయా జీవన వరదానములు లభించినవని ఎరుగగలము. కనుక సాధారణ వ్యక్తి తనకు లాభం గూర్చిన వారి సంతృష్టి కొరకు నానా రకములకు యజ్ఞ దానములు ఉనర్చుచు సక్రమంగా తన కర్తవ్యమును తప్పక నెరవేర్చి ఉండవలసి ఉన్నది. దేవదేవుడకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా సేవించేవాడు, అటు కర్తవ్యములు ఒక్కమారుగా నెరవేర్చిన వాడే అగుచున్నాడు. ఏలయన కుటుంబము, పితృదేవతలు, దేవతలు వంటి మాధ్యమం నుండి లభించిన సకల వరదానములను తుట్టతుదకు భగవంతుని నుండి వచ్చేవని ఉన్నవి. కేంద్ర ప్రభుత్వంచే ఒసగబడిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచుటను ఉపమానంగా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి లేదా మంత్రి అనే వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతినిధుల పట్ల మరింత కర్తవ్యమేమీ ఉండబోదు. కనుక భాగవతం 11వ స్కందం 20వ అధ్యాయం 9వ శ్లోకం నుండి చెప్పబడింది, తావత్ కర్మాని కుర్వీత ననిర్వీత యావత మత్కదా శ్రవణోదవ శ్రద్ధ యావన్న జాయతే. మనుజుడు సకామ కర్మలందు సంతుష్టుడు కానంత వరకు, భగవంతుని గురించిన శ్రవణ కీర్తనలచే భక్తి యోగం నందు రుచిని పొందనంత వరకు వేదాదేశం నుంచి అనుసరించే కర్మలను అనుసరించవలను. సారాంశం ఏమనగా, భగవద్భక్తికి సంపూర్ణ శరణాగతుడు అయిన వాడే ఉత్తమ తరగతి మానవుడు. జనులు సామాన్యంగా దేవతల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, సంఘం నుంచి వరములను పొందుటకే మిగులు ఆతృతతో ఉండరు. ఏలైనా అట్టి వరములు ఇంద్రియ భోగంలో అనుకూలమై ఉండును. అల్పబుద్ధులకు జనులు అట్టి భౌతిక పురోగతినే జీవిత లక్ష్యమని భావించు విశుద్ధ భగవద్భక్తి యొక్క మహోన్నత స్థితిని ఎరుగుజాలుకుందురు. భక్తి యోగం అనేది ప్రత్యక్షంగా భగవానుని ఇంద్రియములను సంతృప్తిపరచుటకై ఉద్దేశించబడింది. ఈర్ష్యాలువులైన లౌకికులు భగవంతుడు దివ్యేంద్రియములను కలిగి ఉన్నాడనే విషయమును త్రోసిపుచ్చుటకు పలు వాదములను ప్రస్తావించరు. కానీ భక్తులు భగవంతుని అచింతిమగు సౌందర్యము, బలము, ఐశ్వర్యము, ఆనందమును సందేహించుటలో కాలం వ్యర్థపరుపుక ప్రేమిత సేవ ద్వారా నేరుగా భగవద్ంద్రియములను సంతృప్తిపరచుచు ఆ విధంగా భగవద్ధామ ప్రాప్తి అనేది పరమపదమును బడేదును. సచ్చిదానందమై జీవనం కలిగిన భగవద్ధామంకే వారు తిరిగి చేరుకునేదరు. ఏ దేవత గాని, కుటుంబ సభ్యులు గాని లేదా పితృదేవత గాని మనుజునికి నిత్యానంద జ్ఞానమయ జీవితము ఒసగజాలడు. కానీ అతడు మూర్ఖత్వంతో భగవత్పాద పద్మును నిర్లక్ష్యపరిచి తాత్కాలిక దేహంనే సర్వస్వంగా భావించినచో తప్పక యజ్ఞ దాన తపస్సులు నిర్వహింపుచు పైన పేర్కొనబడిన కర్తవ్యమును నెరవేర్చి ఉండవలను. లేనిచో లౌకిక దృష్టిలో అతడు పూర్తిగా పాపి, నిందనీయుడు కాగలడు.
ఓమజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విశ్వపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్భాగవతం 11వ స్కందము 5వ అధ్యాయం 41వ శ్లోకాన్ని చర్చిస్తున్నాం. దేవర్షి భూతాప్తునాన్ ఋణ్వితృణాం నకిం కరో నాయం ఋణీచరాజన్ సర్వాత్మనయ్య శరణం శరణ్యం గతో ముకుందం పరిహర్తకర్తం. ఓ కింగ్, వన్ హూ హ్యాస్ గివన్ అప్ ఆల్ మటీరియల్ డ్యూటీస్ అండ్ హ్యాస్ టేకన్ ఫుల్ షెల్టర్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ముకుంద, హూ ఆఫర్స్ షెల్టర్ టు ఆల్, ఈస్ నాట్ ఇండెప్టెడ్ టు ది డెమిగాడ్స్, గ్రేట్ సేజెస్, ఆర్డినరీ లివింగ్ బీయింగ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, మ్యాన్ కైండ్ అండ్ ఈవన్ వన్స్ ఫోర్ ఫాదర్స్ హూ హ్యావ్ ఫాస్ట్ అవే సిన్స్ ఆల్ సచ్ క్లాసెస్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ ఆర్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది సుప్రీం గాడ్. వన్ హూ హ్యాస్ సరెండర్డ్ టు ది లార్డ్ సర్వీస్ హ్యాస్ నో నీడ్ టు సర్వ్ సచ్ పర్సన్ సెపరేట్లీ. సో ఈ శ్లోకాన్ని ప్రభుపాద్ వారు భగవద్గీత 1వ అధ్యాయంలో అర్జునుడు నువ్వు యుద్ధం చేయి అని ఆదేశం ఇచ్చినప్పుడు యుద్ధం చేస్తే అక్కడ సమాజంలో వర్ణ సంకరం ఏర్పడుతుంది, అరాజకత ఏర్పడుతుంది, అక్కడ సమాజంలో పిండోదక కార్యాలు ఆగిపోతాయి, ధర్మకార్యాలు ఆగిపోతాయి, రిచువలిస్టిక్ యాక్టివిటీస్ నిలిచిపోతాయి అనేసి వాదిస్తున్నాడు. అప్పుడు ప్రభుపాద్ వారు పర్పట్లో ఈ శ్లోకాన్ని వివరిస్తున్నారు. అదేవిధంగా మనం భక్తులు మన భక్తి యుక్త సేవలో మనం పూర్తి శరణాగతి పొందేదానికి ఈ శ్లోకాన్ని మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం. ఈ శ్లోకాన్ని ఎక్కువ రెఫర్ చేస్తాం. దీన్ని అక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, ఆ శ్లోకంలో సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన ధార్మిక కార్యాలని ఆయన నిర్వహించాల్సిందే. పితృదేవతలు పితృలు వాళ్ళు మరణం చెందిన తర్వాత వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు భూతప్రేతగా తిరుగుతున్నారో, వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. కాబట్టి వాళ్ళ ముక్తి కోసం పిండోదక కార్యాన్ని నిర్వహించడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యము అనేది శాస్త్రాలు వివరించబడింది. కానీ ప్రభుపాద వారు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది భగవంతుని భక్తులైన వాళ్ళు ఒక కర్తవ్యం. ఇది భగవంతునికి ఎవరు శరణాగతి పొందలేదో వాళ్ళు ఇలాంటి కార్యాన్ని వాళ్ళు చేస్తారు, చేయవచ్చు. కానీ భక్తుడికి శరణాగతి పొందిన వ్యక్తి ఇలాంటి కామ్య కార్యాలని చేసే అవసరం లేదు అని వివరిస్తున్నారు అక్కడ. అక్కడ ఈ శ్లోకాన్ని చెప్తూ, ఎవరు ముకుంద పాదపద్మాలకి శరణాగతి పొందుతారో వాళ్ళు దేవతలకు కానీ, ఋషులకు కానీ, పితృలకు కానీ, ప్రకృతికి కానీ, సమాజానికి కానీ, కుటుంబ వర్గాలకు కానీ వాళ్ళు రుణపడి ఉండడు. భగవంతుడే ఆ అన్ని కార్యాన్ని నిర్వహిస్తున్నాడు, చూసుకుంటున్నాడు అనేది అక్కడ సారాంశం. కానీ ఇక్కడ రెండు అంశాలని మనం గుర్తించుకోవాలి. ఒకటి, మనం సమాజ జీవి, కుటుంబ జీవి, ఇక్కడ మన కర్తవ్యాలు ఏంటి అని నిర్వహించడం అనేది ఒకటి అవుతే, మనం ఈ కర్తవ్యాన్ని నిర్వహించకూడదు అనేది కాదు, భగవంతునికి శరణాగతి పొందాలా అనే విషయం వచ్చినప్పుడు, భగవంతునికి శరణాగతి పొందినప్పుడు అలాంటి కార్యాలని భగవంతుడు ఏ విధంగా నిర్వహిస్తాడు, అంటే మన శరణాగతి మరియు భగవంతుడు చూసుకునేది రెండు అక్కడ బ్యాలెన్స్గా ఉంటుంది. మన శరణాగతి ఎలాంటిది, ఏ విధంగా మనం శరణాగతి పొందాము, ముకుందని పాదపద్మాలకి ఏ విధంగా భగవంతుడు దాని నుంచి మమ్మల్ని ముక్తి గావిస్తాడు అనేదాన్ని చాలా సూక్ష్మంగా మనం ఇక్కడ అవగాహించాలి. ముఖ్యంగా ఏమంటే, మనం ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నాము, ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నాము. ఇక్కడ వన్ బై వన్ మనం వివరణ తీసుకుంటే, ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, దేవర్షి, దేవ ఫస్ట్, దేవ దేవ ఋషి, దేవ తర్వాత ఋషి వస్తారు. దేవ అంటే దేవతలకి, దేవతలకి మనం ఏ విధంగా రుణపడి ఉన్నాము. ఈ ప్రకృతిలో ఈ గాలి, ఈ వెలుతురు, నీళ్ళు, ప్రతి ఒక్కటి జీవించడానికి అవసరం ఉండే ప్రతి ఒక్క వస్తువులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఈ దేవతలు ఒక కృప వల్ల ఇవి వస్తున్నాయి. సర్వకారణ కారణుడు కృష్ణుడే, కానీ మనం సామాన్యంగా అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ దేవతలు ద్వారా మనకి నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ఏమంటే, మనం దేవతలకి రుణపడి ఉన్నాము. అందుకే మన కర్మకాండంలో దేవతా యజ్ఞాల్ని నిర్వహించాలా అనేసి చెప్పబడింది. వరుణ యజ్ఞము, అగ్ని దేవుడి యజ్ఞము, ఆ విధంగా అన్న సంతర్పణ, ఇలాంటివన్నీ మనం చేయాలనేసి శాస్త్ర విధి విధానం అని చెప్పబడింది దేవతల కోసం. అదేవిధంగా ఏమంటే, ఋషి ద సేజస్, దేవతలకి తర్వాత ఋషులకి మనం ఏ విధంగా రుణపడి ఉన్నాము. దేవతలు వాళ్ళు ఈ సౌకర్యాలన్నీ ప్రకృతిలో మనకి సమర్పిస్తూ ఉంటే, ఋషులు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. వాళ్ళు వాళ్ళు వేద ఉపనిషత్తులను ఇస్తున్నారు, వాళ్ళు మనకి రిచువల్స్ ఇస్తున్నారు, వాళ్ళ యజ్ఞ కార్యాన్ని చెప్తున్నారు. ఋషుల ద్వారా మనకి మూలం తెలుస్తూ ఉంది. మనకి గోత్రాలు అనేది ఋషి ద్వారానే వస్తూ ఉంది. ఏ గోత్రం మీద అంటే ఋషుల పేరు ఉంటాయి, గౌతమ, జైమిని, ఈ విధంగా ఋషులు ఒక పేర్లే ఉంటాయి అక్కడ, ఎందుకంటే వాళ్ళే మనకి సోర్స్. అందువల్ల ఏమంటే, మనం ఋషులకి మనం రుణపడి ఉన్నాం. దీన్ని మనం ఏ ద్వారా, ఏ విధంగా వాళ్ళకి మనం దాన్ని రుణాన్ని తీర్చాలంటే, మనం వేద అధ్యయనాన్ని చేయాలి, శాస్త్ర అధ్యయనం చేయాలి, శాస్త్రాలని పఠించాలి, మంత్రాన్ని పఠించాలి, మంత్రకార్యాన్ని చేయాలి, మంత్ర పూజ కార్యాన్ని చేయాలి, గాయత్రి ఉపాసన చేయాలి. ఈ విధంగా ఉపాసన ద్వారా, వేద అధ్యయనం ద్వారా వాళ్ళకి మనం ఈ రుణాన్ని తీర్చవచ్చు అనేసి శాస్త్రంలో విడవర్చబడింది. తర్వాత వచ్చేది ఏమంటే నృణాం, భూత నృణాం. ఎవరంటే నృణాన్నం అంటే వాళ్ళు ఈ జనాలు. మనం జనాలకి రుణపడి ఉన్నాం, పీపుల్, సొసైటీ, పబ్లిక్. మనం ఈ సొసైటీలో జీవిస్తున్నామంటే మనకి రికగ్నైజేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం సొసైటీలో నివసిస్తున్నామంటే మనకి ఆ సొసైటీ ద్వారా మనకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది. ఎట్లా? ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్తూ ఉన్నామంటే మనకి ఐడెంటిటీ కార్డు అడుగుతారు. ఇంతమందికి లేదు, ఇప్పుడు వెరీ స్ట్రిక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క కార్యంలో కూడా మన రికగ్నైజేషన్ కావాలి. రైల్వే స్టేషన్లో టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ కార్డు లేదా ఏదో ఒక కార్డు కావాలి. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకి రికగ్నైజేషన్ కావాలి. ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ లేదంటే మేము నాగరికులు కాదు సొసైటీలో, అవునా? కరెక్టా? ఈవెన్ మనకు కూడా ఆధార్ కార్డు అన్ని చేపించారు ఇప్పుడు, ఎందుకంటే మనం కూడా ప్రయాణించాలి కదా. లేదండి, దేవర్షి భూతా ప్రణాం కించునా, నేను ముకుందునికి శరణాగతి పొందాను, నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, నన్ను అడుగుతున్నారు మీరు, నేను కాషాయ దుస్తు వేసుకున్నాను, శిఖం పెట్టుకున్నాను, నాకు మీరు కార్డు అడిగేదానికి లేదు, అనేదానికి లేదు. స్వామి, మీరు ప్రయాణం చేసేదానికి లేదు, మీ గుడిలో మీరు భజన చేసుకోండి అంటారు వాళ్ళు, అవునా కదా. స్వామి, మీకెందుకు అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మీకెందుకు, మీరు భజన చేయండి, అలాగే మీకు అవసరం లేదు అంటారు వాళ్ళు, అవునా కదా. సో ఆ విధంగా మనం సొసైటీలో మనం ఎంతోమందికి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళ సహాయం ద్వారా మనం ఎన్నో పనులు చేపించుకుంటున్నాం. తమాషగా ఏం చెప్తున్నారంటే, మనం సమాజంలో జనాల దగ్గర డొనేషన్ అడిగేదానికి పోతాం. ఎవరో ఒక అతను చెప్పినంట, స్వామి నా కర్మాన్ని నేను చేస్తాను, మీ కర్మాన్ని మీరు చేయండి అని. ఈయన భగవద్బోధన చేస్తున్నాడు ఇదే శ్లోకాన్ని చెప్తే. ఏమి? అన్ని పని వదిలేసి భగవంతునికి శరణాగతి పొందండి అని చెప్తున్నాడు. స్వామి, నేను అన్ని పని వదిలేసి శరణాగతి పొందితే నేను ఎక్కడి నుంచి మీకు డొనేషన్ ఇచ్చేది? నేను కర్మకాండాన్ని నేను చేస్తాను, మీరు భక్తి యోగాన్ని మీరు చేయండి, నేను మీకు హెల్ప్ అవుతాను, మీరు నాకు హెల్ప్ అవుతారు అనుకోండి. అంటే ఇక్కడ ఆ కర్మకార్యాన్ని చేసే వ్యక్తిని ప్రోత్సహించడం అనేది కాదు, అక్కడ మన డిపెండెన్సీని మనం అర్థం చేసుకోవాలనేది. అక్కడ వాళ్ళని గౌరవించాల్సి వస్తుంది, వాళ్ళని గుర్తించాల్సి వస్తుంది. మనం నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. అదేవిధంగా ఏమంటే వాళ్ళని ఏ విధంగా మనం రుణాన్ని తీర్చాలంటే అతిథి సత్కారం ద్వారా, వాళ్ళని గౌరవించడం ద్వారా. అతిథి దేవోభవ అంటారు వాళ్ళు. అంటే ఇది శాస్త్రంలో వివరించబడింది ఇదంతా. తర్వాత వచ్చేసి పితృనామం. పితృనామం అంటే మన పూర్వజులు, మన పేరెంట్స్, మన ఫోర్ ఫాదర్స్, వాళ్ళకి మనం రుణపడి ఉండవు. చూడండి, ఇక్కడ పర్పట్లో ప్రభుపాద వారు వాళ్ళ శిష్యులు ఏమి వివరిస్తున్నారంటే, మనం ఇక్కడ పుట్టాము అంటే, ఇక్కడ జీవించాము, ఇక్కడ వచ్చాము అంటే వాళ్ళు ఒక సహకారంతో మనం ఇక్కడ వచ్చాము. తల్లిదండ్రులు లేరంటే మనం ఇక్కడ లేవు కదా. సో వాదం ఏమంటే, ముందుగా మీరు తల్లిదండ్రుల్ని సేవించండి, తర్వాత భగవంతుడిని సేవిస్తాడు. మీరు తల్లిదండ్రులను చూసుకుంటే భగవంతుడే మిమ్మల్ని చూసుకుంటారంటారు. జనసేవ చేయండి, జనసేవ చేస్తే జనార్దన సేవ అంటారు. బయట సమయం ఇవన్నీ నేను వివరిస్తూ ఉండేది, ఇప్పుడు అన్ని కామ్యకర్మ ప్రకారం నేను వివరిస్తున్నాను. ఇది జనరల్ టెండెన్సీ. సో ఆ విధంగా ఏమంటే, ఈ పితృలు, మన పేరెంట్స్, వాళ్ళు మనకు ఒక రికగ్నైజేషన్ ఇచ్చారు. పొలాని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మనం ఎక్కడైనా పోతే మన గుర్తింపు, ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి, డివోటీస్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు, కర్మీస్ గురించి, అంటే సామాన్య జనాల గురించి మాట్లాడుతున్నాం. మనం ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినాం అనుకోండి, ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని గుర్తించేది దేని ద్వారా గుర్తిస్తారు మమ్మల్ని అంటే, మనం ఏ కుటుంబం నుంచి వచ్చాము అనే దాని నుంచే గుర్తిస్తారు. ఇప్పుడు ఒక పెళ్ళి ఉంది అనుకోండి, ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళికి పలాన వాళ్ళు రాలేదు అని అన్నారు అనుకోండి, ఏం వచ్చాడు కదా ఆయన అబ్బాయి వచ్చాడు, మీరు చూడలేదా అండి? లేదండి, ఆ అబ్బాయిని చూడలేదు, నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు పెరిగిపోయి ఉంటాడు అని అంటారు. అంటే ఆ కుటుంబం వాళ్ళు ఎవరు రాలేదంటే అక్కడ ఆ కుటుంబ సభ్యుడు వచ్చాడు అంటే అక్కడ ఒక గుర్తింపు. అదేవిధంగా ఏమంటే ఒక అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేసి ఈయన ఎవరు గుర్తుపెడతారా మీరు అంటే, లేదండి గుర్తు రాలేదు. అదే మన శంకర్రావు గారు కొడుకు, అవును మన శంకర్రావు కొడుకు, ఎంత పెద్దవాడు అయిపోయాడు అంటాడు. అప్పుడు ఏ మీ నాన్న చాలా గొప్పవాడయ్యా మా ఫ్రెండ్, తర్వాత మీ నాన్నగారు మీ తాతగారు కూడా చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఎంత సేవ చేశారు, సో మీకు చాలా గొప్ప కుటుంబం మీది, చాలా బాగా చదవాలా అనేసి ఆయనకి మార్గదర్శనం ఇస్తారు. ఆ కౌటుంబిక ఒక గుర్తింపు అనేది ఆయనకి వస్తూ ఉంది. సో అందువల్ల ఏమంటే శాస్త్రాలు ఏమి వివరించబడింది, వాళ్ళకి పిండ ప్రధాన కార్యాన్ని అక్కడ చేయాలా, ఆ పిండు ప్రధాన కార్యం చేయడం ద్వారా వాళ్ళకి పితృలకి మనం రుణపడి ఉండలేము, వాళ్ళకి రుణాన్ని తీర్చవచ్చు అనేది శాస్త్రాలు వివరించబడింది. తర్వాత ఏమంటే జీవులు అందరూ అయిపోయింది. ఇంకా జీవులు అంటే అన్ని జీవరాశులు, వాళ్ళకి కూడా మేము రుణపడి ఉన్నాం. ఏ విధంగా మనం ఉపయోగించే ప్రతి ఒక వస్తువు కూడా, ప్రతి ఒక్కటి కూడా వేరే జీవుల నుంచే వచ్చింది. ఇప్పుడు చెట్లు కూడా జీవం ఉంది అనుకుంటున్నాం, అవును కదా, దానికి చెట్లు కూడా జీవం ఉంది కదా. మనం చెట్టు నుంచి ఎన్ని వస్తువులని పరికరాన్ని మనం చేసుకుంటాం, అవన్నీ వుడ్ వర్క్. మనం చెట్టు నరికేస్తాం చూడండి, వీఆర్ యూజింగ్ వుడన్ ఫర్నిచర్స్, వుడన్ ఐటమ్స్, డోర్స్, విండోస్, కార్డ్స్, ఏదైనా చేస్తాం, రకరకాలు చేస్తాం. అంటే ఎగ్జాంపుల్, ఆవు నుంచి పాలు తీసుకుంటున్నాం, మనం చర్మ వస్తువుల్ని వాడతాం. ఎంతోమంది అంటే మనం భక్తులు చర్మ వస్తువుల్ని వాడకూడదు అని అనేసి మనం వాడము, కానీ బయటంతా సొసైటీలో దే ఆర్ యూజింగ్ ద స్కిన్ చప్పల్స్, బ్యాగ్స్ అన్ని వాళ్ళు చర్మ నుంచే వాడుతున్నారు. అది ఎక్కడి నుంచి? ఒక జీవి నుంచి వచ్చింది. అదేవిధంగా ఏమంటే మనం చేసే కార్యంలో ఎన్నో జీవులను కూడా మనం చంపుతున్నాం. ఇక్కడ పంచమహా పాపాలు అని వస్తాయి. ఆ పాపాల్లో ప్రతిరోజు వంట చేయడం అనేది కూడా అక్కడ ఒక పాపం అంట. ఎందుకంటే అగ్ని స్పర్శం చేసినప్పుడు ఎన్నో జీవులు చనిపోతాయంట, కాలిపోతాయంట. అందువల్ల ప్రసాదం ప్రిపేర్ చేసేది కూడా ఒక పవిత్రమైన కార్యం. అందుకే డివోటీస్ కిచెన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు పవిత్రంగా స్నానం చేసుకుని వాళ్ళు బ్రాహ్మణులు మాత్రం వెళ్ళాలా, వాళ్ళే ప్రసాదాన్ని వండాలా భగవంతుని కోసం అని చెప్తారు. భగవంతుని నామస్మరణం చేసుకుంటూ భగవత్ సేవ కోసమే ఆ వంట కార్యాన్ని చేయాలనేది నీతి. ఎందుకంటే అది అంత పవిత్రమైన కార్యం. ఎందుకు ఆ పవిత్రమైన కార్యం అంటే అక్కడ ఎన్నో జీవులు నాశ పొందుతున్నారు. ఇల్లు ఉడిసేది కూడా ఒక పాప కార్యం అంట. ఇల్లు ఉడిసేటప్పుడు కూడా ఎన్నో జీవరాశులు చనిపోతాయి, ఎన్నో చీమలు అన్ని బొద్దింకులు అన్నీ పోతూ ఉంటాయి. కానీ మనం తెలియకుండానే ఎన్నో జీవరాశులను మనం చంపుతున్నాము. సో ఆ విధంగా ఏమంటే ఆ పంచమహా పాప కార్యంలో ఈ పంచమహాయజ్ఞాలని అక్కడ నిరూపించారు. సో భక్తియుక్త సేవలో పంచమహాయజ్ఞాలు వేరు, కానీ ఇక్కడ కర్మకాండ ప్రకారంగా ఈ దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము అవన్నీ ఇలాంటివన్నీ చేయాల్సిందే అనేసి శాస్త్రాలు వివరించబడింది. ఇప్పుడు సెకండ్ పార్ట్, ఇవన్నీ మనం రుణపడి ఉండకూడదు అనేసి చేస్తున్నాం అన్నప్పుడు దీన్ని మనం ఎంత చక్కగా చేయగలం, ఎంత శ్రద్ధగా మనం చేయగలం అనేది అక్కడ విషయం అన్నమాట. ఆ శ్రద్ధ అనేది, ఆ రిచువల్స్ అనేది మనం చేయలేము కాబట్టి అది సమాజంలో ఏమంటే అది మన జీవితంలో అది నిర్వహించడం అనేది కష్టకరమైన సాధ్యం కాబట్టి మనుష్యనికి జీవితానికి పూర్తి నియమించబడింది ఏమంటే జీవేర స్వరూపహై నిత్యేర కృష్ణదాస్. సో జీవుడు ఇక్కడ పుట్టి వచ్చిన తర్వాత ఆయన మానవ జీవితాన్ని తీసుకున్న తర్వాత భగవంతునికి శరణాగతి పొందడమే, భగవంతుని సేవ చేయడమే, భగవంతుని సంతృప్తి పడించడమే ఆయన పని కాబట్టి ఇవన్నీ సెకండరీ అని చెప్తున్నారు అక్కడ. అందుకే ఇక్కడ రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఈ పొరపాట్లు చెప్పబడింది. ఏమి? చెట్టు మొదటిగా నీళ్లు పోయండి, వాటరింగ్ ద రూట్. చెట్టు మొదటిగా నీళ్లు పోసేస్తే అక్కడేమవుతుంది, చెట్టు అంతా సమృద్ధిగా అది పెరుగుతుంది. సో ఒక అతను చెట్టుకి రెంబలకి కొంబలకి ఆకలికి పూలకి నీళ్లు పోస్తా ఉన్నాడంట. సో ఏం చెట్టుకి నీళ్ళు పోయండి, ఇక్కడ పోస్తున్నావు కదా. అవునండి, అది ఎంత మళ్ళీ ఇక్కడే కదా అండి. ఏ చెట్టుకి ఎక్కడ పోస్తారు నీళ్ళు, అది కామన్ సెన్స్. సో వేరుకి పోయాలయా అన్నది. ఏ వేరెక్కడ ఉన్నాయండి, కనపడలేదు, లోపల ఉన్నాయా అంటే కనపడలేదంటే అవి లేవని అర్థమా? ఆ విధంగా శాస్త్రాలు ఏం చెప్తా ఉంది అంటే భగవంతుణ్ణి సేవించండి. జనార్దన సేవ జనసేవ, జనార్దన సేవ సకల జీవసేవ, అది శాస్త్రం, అది నిజమైంది. భగవంతుని సేవ చేస్తే సకల లోక కళ్యాణం అవుతుంది, భగవంతుని సేవ చేస్తే అనేది నిజమైన సూత్రం అన్నమాట. తర్వాత ఇంకా ఒక ఎగ్జాంపుల్, మన శరీరానికి మనం కడుపుకి ఆహారం పెట్టేస్తే అన్ని అవయవాలు సదృఢంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారు. ఎట్లా? ఒకసారి అన్ని అవయవాలు స్ట్రైక్ చేసేసామంట, కన్ను, చెవులు, ముక్కు, చెయ్యి, కాలు. ఏయ్, మేమన్నీ కష్టపడుతున్నాం, అన్ని అడహాలు పోయి కడుపుకే పెట్టాలా? లేదు, చెయ్యి పెట్టే చెప్పేసిందంట, నేను ఇంకా ఆహారాన్ని నోరు వరకు తీసుకెళ్ళను. బళ్ళు అన్నిందంట, నేను ఇంకా నవలును. ఆ విధంగా ఏమంటే స్ట్రైక్ చేశాయి అన్ని అవయవాలు. ఒక రెండు రోజు, ఒక రోజు అయిపోతే వ్యక్తి పరిస్థితి ఏమైపోయింది, వ్యక్తి నీరసం అయిపోయినాడు, డల్ అయిపోయినాడు, ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు? ఆ శక్తి అంతా వచ్చేది ఆహారం నుంచే వస్తుంది. ఆ అవయవాలన్నీ సహకారంతో పనిచేసి ఆహారాన్ని వండి నైవేద్యం పెట్టి భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించాలి, అప్పుడు ఆ శక్తి అనేది వస్తుంది అనేది అక్కడ సారాంశం. సో ఆ విధంగా ఏమంటే ఇంకా ఉదాహరణలు ఇచ్చారు అక్కడ. ఒక వ్యక్తి ఎంతో మందిని సేవ చేస్తా ఉన్నాడు, ఆయన ప్రభుత్వాన్ని సేవ చేసేస్తే అంటే హయ్యర్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా పిఎం సేవ చేసేస్తే, సీఎం సేవ చేసేస్తే ఆయనకి ఏ అప్లికేషన్స్ ఉండదు. ఏ ఆయన సీఎం సెక్రటరీ అండి, ఆయన ఏదైనా పని చేసుకోగలడు అంటే ఒక ఉదాహరణ చెప్పారు. ఆ విధంగా ఏమంటే చిన్న చిన్న పని చేసే అవసరం ఉండదు ఆయనకి. కానీ ఒక దృష్టాంత కథ ఏం చెప్తున్నారంటే, ఒక విలేజ్ యంగ్ బాయ్, ఆయన నాయన కష్టపడకుండా సులభంగా పని అయిపోవాలా, ఎవరిని సేవించాలి నేను అనేసి ఆలోచించాడంట. ఆ ఊరిలో సర్పంచ్ పెద్ద వ్యక్తి, సర్పంచ్ దగ్గర నేను పనికి చేరుకుంటే నా పని అన్నీ అయిపోతాయనేసి సర్పంచ్ దగ్గర పనికి చేరుకున్నాడు. అందరూ సర్పంచ్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఈయనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏ పని జరిగిపోయింది అనేసి హ్యాపీగా ఉండిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అక్కడ ఈ తాలూకా ఆఫీసర్ వచ్చేసారు. తాలూకా ఆఫీసర్ వస్తేనే అంతా సర్పంచులందరూ కలిసి తాలూకా ఆఫీసర్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆయనకి గౌరవిస్తున్నారు, ఆయన చెప్పినట్టు పని చేస్తున్నారు. అప్పుడు ఈయనకి అర్థమైంది, అరే రే సర్పంచ్కి పెద్ద వ్యక్తి ఉన్నాడు, తాలూకా ఆఫీస్ ఒక అతను ఉన్నాడు. అప్పుడు తాలూకా ఆఫీసర్ దగ్గర వెళ్ళి ఆయన దగ్గర పనికి చేరుకున్నాడు, ఇంకా అయిపోయిందిలే పని అనుకున్నాడు. తర్వాత వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అందరూ తాలూకా ఆఫీసర్స్ అందరూ డీసీ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టి సార్ 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 అంటాను. అరే రే డీసీ అనే అతను ఒక అతను ఉన్నాడు, ఆయన పవర్ఫుల్ వ్యక్తి, తాలూకా ఆఫీసర్ ఇంకా ప్రయోజనం లేదనేసి డీసీ దగ్గర పనికి చేరిపోయాడు. అప్పుడు డీసీ దగ్గర అందరూ సార్ 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 అంతా ఉన్నారు. కానీ తర్వాత ఏమైందంటే ఒకసారి సీఎం విజిట్ వచ్చింది. సీఎం విజిట్ వస్తే అన్ని డీసీ కలెక్టర్స్ అందరూ, అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ సీఎం గారి దగ్గర అన్ని రిపోర్ట్ ఇస్తున్నారు. సార్ మీ ఏమైందండి, మీ మీ డిస్ట్రిక్ట్ ఏమైంది అని బెదిరించి అడుగుతున్నాడు సీఎం గారు. అరే రో ఏం డీసీ గారు సీఎం గారికి ఉత్తరం వచ్చి చెప్పాల్సి వస్తుంది ఏది అనేసి, ఇంకా సీఎంనే పవర్ఫుల్ స్టేట్లో అనుకునేసి ఆయన ఏం చేశాడు, సీఎం గారి దగ్గర పనికి వెళ్ళిపోయినాడు, సీఎం గారి దగ్గర చేరిపోయినాడు. ఆయన సీఎం గారి దగ్గర పని వచ్చింది అనేసి హ్యాపీ అయిపోయింది ఆయనకి. తర్వాత ఏమైంది, ఒకసారి పార్టీ మీటింగ్ కలిసినారు, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ప్రెసిడెంట్ గారు అన్ని సీఎం గారిని అలుగుతున్నారు, మీ స్టేట్లో ఏం జరుగుతుందండి, మీ స్టేట్కి ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు. అప్పుడు రూరు ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రానికి దేశానికి పెద్ద గొప్ప వ్యక్తులు, వాళ్ళ దగ్గర పనికి చేరిపోతే అన్ని పని అయిపోతాయనేసి ఆయన ఏం చేశాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పనికి చేరిపోయినాడు. ఇంకా అయిపోయింది, ఇంకా అల్టిమేట్, నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నాడు. కానీ ఏమైంది, ఒకరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాలాజీ దర్శనకు వచ్చాడు. అక్కడ బాలాజీ స్వామి ఎదురుకి తల తగ్గించుకొని నిలబడినాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు పక్క నుంచి చూశాడు, ఒరేరు నేను తిరుపతిలోనే ఉన్నాను, తిరుపతిలో ఉండి ఎంత తిరిగేశాను నేను, ఇక్కడే బాలాజీ దగ్గర రాధాగోవింద దగ్గర సేవ చేస్తుంటే అన్ని పని అయిపోయేది కదా, వేస్ట్ చేసేసాను నేను అనేసి ఆ రోజు నుంచి డిసైడ్ అయిపోయేసి హరే రామ హరే కృష్ణ గుడిలో ఫుల్ టైం డివోటీ అయిపోయాను. ఇది మనకి వినేదానికి తమాషగా ఉంటే కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ఇది. భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందితే మనకింకా చేసే పని ఉండదు అనే దాని గురించి. అందుకే భగవద్గీతలో ఏం చెబుతారంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాప్యభ్య మోక్షేషాన్ మాశుచ అని భగవంతుడే స్వయంగా అక్కడ హామీస్తున్నాడు. హీస్ టెల్లింగ్ ద అష్యూరెన్స్, డోంట్ వరీ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ సేవ్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఈస్ అబండన్ ఆల్ యువర్ ధర్మాస్ డ్యూటీస్, జస్ట్ సరెండర్ ఆన్ టు మీ. ఆ జస్ట్ సరెండర్ అనేది ఏమి, జస్ట్ సరెండర్ అంటే ఆశ్రమకి లక్ష్మీపతి ప్రభుత్వం, పెద్ద ప్రభుత్వం, బలభద్ర ప్రభుత్వం మాట్లాడేసి, లీలాపండి ప్రభుత్వం మాట్లాడి చేరిపోయేదా, లేదా ఏం ఏం చేస్తే సరెండర్నెస్? ఏ అవునండి, చాలామంది చెప్తా ఉంటారు, ప్రభు మీరేం ప్రభు అంతా మీకు ఫుల్ భగవంతుని దగ్గరే ఉన్నారు, మీరు సేవ చేస్తున్నారు, ఇంకా అయిపోయింది, మనం చూడండి ఇంకా బంధనాలు ఉన్నాం, ఎంత ఎంటాంగిల్మెంట్ ఉంది మాకు, ఎంత బంధనాలు ఉన్నాయి, మేమెక్కడ ముక్తి పొందేది, మీది అయిపోయింది అంటారు. అదేవిధంగా క్లాసులో బ్రహ్మచర్య లైఫ్ మీన్స్ 50% ఓవర్, ఈజ్ లిబరేటెడ్, 50% లిబరేటెడ్ అంటే ఆ బ్రహ్మచారి 50% లిబరేటెడ్ అనేస్తాం అంటాం, అవునా కదా. కానీ నిజంగా శరణాగతి అంటే ఏమి, ప్రభుపాద వారిని ఒక భక్తుడు వెళ్ళి అడిగినాడంట, ప్రభుపాద ఇన్ మై వే ఆఫ్ డివోషనల్ సర్వీస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆర్ దేర్, స్టబ్బింగ్ బ్లాక్స్ ఆర్ దేర్, ఎన్నో అడజడలున్నాయి, నాకు చాలా కష్టంగా ఉంది ప్రభుపాద ఈ మార్గంలో, నాకు ఇదేం సులభమే అనిపించట్లేదు అన్నాడంట ప్రభుపాద వారు. యు డోంట్ బిలీవ్ దట్ ఐ కిక్ దోస్ బ్లాక్స్ అన్నారంట ప్రభుపాద వారు. ఏమన్నారు, నీకు నేను ఆ బ్లాక్స్ అన్నీ తన్నేస్తాననే నమ్మక లేదా నీకు అన్నారంట. అందుకే ప్రభుపాద వారు ప్రతి ఒక్క లెటర్లో కింద ఏం రాస్తున్నారంటే యువర్ ఎవర్ వెల్ విషర్ అని రాస్తున్నారు ప్రభుపాద వారు. ప్రతి ఒక్క లెటర్లో కింద ఏం రాస్తారు వాళ్ళు, యువర్ ఎవర్ వెల్ విషర్, నీ ఒక పర్యవేక్షణం చేసే వ్యక్తి నేనే, అనే నీ వెల్ విషర్ నేను అంటున్నాడు. అంటే ప్రభుపాద వారు మనం వెల్ విషర్ అనే కన్విక్షన్ మనకి లేదు కాబట్టి వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, లాట్ ఆఫ్ ట్రబుల్స్. మనం శరణాగతి అంటే ఏమనుకుంటున్నాం అంటే, శరణాగతి మీన్స్ ఆల్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఏది కష్టం లేకుండా జరిగిపోవాలా, అప్పుడు భగవంతుడు మమ్మల్ని కాపాడుతున్నాడు, అప్పుడు గురువు మమ్మల్ని కాపాడుతున్నాడు అనేసి మనం అనుకుంటున్నాం. అక్కడ కష్టాలు వస్తే ఏమంటాం, అవును భగవంతుడు కాపాడుతాడు అన్నారు కదా, ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి అంటే, మన దృష్టిలో శరణాగతి అంటే మనకి కష్టాలు రాకూడదు, మన దృష్టిలో శరణాగతి అంటే మేము చాలా కంఫర్టబుల్గా ఉండాలి. అది ఏమంటే, ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకునే ఒక విషయం ఉండేది ఇక్కడ. పాయింట్, ద మెయిన్ పాయింట్ ఈజ్ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రియల్ సరెండర్నెస్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అనువాదంలో, హూ హ్యాస్ గివన్ అప్ ఆల్ మెటీరియల్ డ్యూటీస్ అండ్ హ్యాస్ టేకన్ ఫుల్ షెల్టర్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ముకుంద. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ షెల్టర్? సంపూర్ణ శరణాగతి. సంపూర్ణ శరణాగతి ఎవరు పొందారు అనే ఉదాహరణ చెప్పుకునేటప్పుడు మనకి ప్రహ్లాద మహారాజు గుర్తొస్తున్నారు. సంపూర్ణంగా ఆయన భగవన్ నామానికి, భగవంతునికి శరణాగతి పొందారు అనేసి. ఆ సంపూర్ణ శరణాగతి అనే ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, ఎప్పుడు మనకి కష్టాలు వస్తాయో అప్పుడు మనకి ఆ సంపూర్ణ శరణాగతి అనేది తెలుస్తుంది. స్వతహా ఆయన తండ్రి గారు హిరణ్యకశిపు ప్రహ్లాద మహారాజుకి ఎన్నో శిక్షలను విధించారు. ఆ శిక్షల్ని అనుభవించేటప్పుడు ప్రహ్లాద మహారాజు ఏం చేశారు? ఆయన శూలం నుంచి కూర్చారు, అగ్నిలు పడేశారు, పాములు పడేశారు, కొండ మీద తనేశారు, విషం ఇచ్చేశారు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రహ్లాదుడు భగవంతుని స్మరణాన్ని, భగవంతుని నామస్మరణాన్ని, భగవంతుని గుర్తు చేసుకోవడానికి భగవంతుని శరణాగతిని ఆయన వదలలేదు. అలాంటి పరిస్థితులు, అన్ని పరిస్థితులు కూడా ఆయన భగవంతునికి శరణాగతి పొందారు కాబట్టి అక్కడ భగవంతుడి రక్షణ అనేది జరిగింది. కానీ నా విషయంలో ఏం జరుగుతూ ఉంది, నాకు ఒక నోరులో చిన్న పుండు అయిందనుకోండి, ఏమి పెద్దదేమి శూలనింత గుచ్చేదొద్దు, అగ్నిలు దూపేదొద్దు, పావులు పడేసేదొద్దు, చిన్నది నోరు పుండు అయిందండి, ఇక నాలిపోయిన అయింది, ఏమే నేను సర్వీస్ చేయలేను, నేను మాట్లాడలేను, క్లాస్ ఇవ్వలేను, పాట పాడలేను, ఎందుకంటే నాలుగు మీద పుండు అయింది. అక్కడ ముఖ్యంగా ఏమంటే నేను ప్రసాదం తీసుకోలేను, అది ప్రాబ్లం, ఇది నా పరిస్థితి. కానీ నేననుకుంటున్నాను నేను సంపూర్ణ శరణాగతి పొందాను, కానీ భగవంతుడు నాకెందుకు నాలుగు మీద పుండు ఇచ్చాడు అంటున్నాను. నేను శరణాగతి పొందినప్పుడు ఆయన నన్ను బాగా చూసుకోవాలి కదా, ఇక్కడ ఏదో పని చేయట్లేదు, ఇది ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్, ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అంటున్నాను. కానీ భగవంతుడు అక్కడ ఏం వివరిస్తున్నాడంటే అహం త్వం సర్వపాప్యభ్యో అంటున్నాడు, అహం త్వం సర్వపాప్యభ్యో. అక్కడ పాపము అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు, ఎందుకంటే నేను పాపి కాబట్టి, సో నేను మహాపాపి అనేది భగవంతుడికి తెలుసు కాబట్టి నేను చేసిన ఎన్నో పాపాలు నా వెనకాల ఉన్నాయి, నువ్వు రుణపడి ఉన్నావు కాబట్టి, మేము రుణంతో ఇక్కడికి వచ్చాము కాబట్టి భగవంతుడు మమ్మల్ని ఆ రుణం నుంచి ముక్తి గావించాలనుకుంటున్నాడు, ఆ పాపాల నుంచి ముక్తి గావించాలనుకుంటున్నాడు. అందువల్ల ఏమంటే నువ్వు అలాంటి రుణపడి ఉండిన అబ్లిగేషన్స్ అన్ని దూరంగా పెట్టేశాయి, ఈ దేవతలు, ఋషులు, పితృలు, ఈ సమాజము, జీవులు అన్ని పక్కన పెట్టేశాయి, పక్కన పెట్టేసి నాకు శరణాగతి పొందు, నా లోటస్ ఫీట్, నా పాద పద్మాన్ని పట్టుకో అంటున్నాడు. అదేవిధంగా ఏమంటే నీ అన్ని పాపాలని నువ్వు, అంటే అన్ని ధర్మాలని నువ్వు విడిచిపెట్టేసి నన్ను శరణాగతి పొందు, అప్పుడు నేను ఈ పాపాలని చూసుకుంటున్నాను, డోంట్ వరీ మా శుచ అంటున్నాడు. నోబడి ఈజ్ గివింగ్ అస్యూరెన్స్ లైక్ దిస్, భగవంతుడు ఇస్తున్నాడు. ఆ భగవంతుడు అస్యూరెన్స్ని మనం ఎంత నమ్మక పెట్టుకున్నాం ఆయన మీద, అక్కడ మన సవాలు ఉండేది. ఒకసారి ప్రభుపాద వారు వాకింగ్ పోతా ఉన్నారు, వాకింగ్ పోయేటప్పుడు అక్కడ అమెరికాలో ఫస్ట్ టెంపుల్ స్టార్ట్ చేసేటప్పుడు 26th Avenue రోడ్లో వెళ్ళేటప్పుడు ఒక తాగుపోతూ ఆయన హ్యాపీగా తాగుతూ ఉన్నాడంట, మంద తాగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభుపాద వారు, సీ హౌ మచ్ హీఈస్ హ్యాపీ బట్ హీ డోంట్ నో దాట్ హౌ మచ్ హీఈస్ సఫరింగ్. ఆయన ఎంత సంతోషంగా ఆయన తాగుతున్నాడు అనిపిస్తుంది, కానీ ఎంత కష్టం ఉంది అనేది ఆయనకి తెలీదు. కానీ అదే ఆయన ఈ రుచి అనేది కృష్ణుడు అని అనుకొని తాగినాడు అనుకో, ఆయన కృష్ణ డివోటీ అయిపోతాడు అన్నారంట. డివోటీస్కి ఆశ్చర్యం వేసిందంట, ఏం ప్రభుపాద వారు తాగేపోతుంది, కృష్ణుడు ఉన్నాడు అని గుర్తించుకొని తాగమంటున్నారు, ఇదేమిదే అంటే భగవద్గీతలో భగవంతుడు రసోహమాప్సు కౌంతేయ అని చెప్తున్నాడు. ఏమి నీటిలుండే రుచి నేనే అంటున్నాడు. ఆ నీటిలో ఒక రుచి ఉంటుంది, మనం దాహంగా అలసిపోచ్చినాం అనుకోండి, అప్పుడు మనకేం కావాలా, మనకు జామున్ ఇస్తే సాటిస్ఫాక్షన్ రాదు, ఐస్ క్రీమ్ ఇస్తే సాటిస్ఫాక్షన్ రాదు, అలసిపోయినప్పుడు మనకేం కావాలి, అప్పుడు మంచినీళ్ళు కావాలి. ఆ నీళ్ళు తాగితే మనకి ఎంత తృప్తి వస్తుందో భగవంతుడు అంటున్నాడు, ఆ నీటిలుండే రుచి నేనే అంటున్నాడు. ఆ నీళ్ళని తాగేటప్పుడు మనం కృష్ణ స్మరణం చేసుకున్నాం అనుకోండి, ఆ భగవంతుని స్మరణం చేసుకున్నాను అనుకోండి, అప్పుడు కృష్ణ చైతన్యం అయిపోతుంది మన జీవితం. ఆ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా భగవంతుని స్మరణం చేయాలనేది ముఖ్యమైనది. అదే చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే ఏ విధంగా శరణాగతి పొందాలనేది నేర్పించడానికి ఆయన అవతారం తీసుకున్నాడు. ఆ ముకుందుని పాద పద్మానికి శరణాగతి పొందండి, అప్పుడు మీరు దీని నుంచి రుణపడి ఉండరు, మీ పాపాలు నన్ను తీసుకుంటున్నాను అంటున్నారు కదా, ఆ శరణాగతి అంటే ఏమి అనేదాన్ని నేర్పించేదాని కోసమే చరణ చైతన్య మహాప్రభు అవతారం తీసుకునేది. నిజమైన భక్తుడు అంటే ఏమి, నిజమైన శరణాగతి పొందిన భక్తుడు అంటే ఏమి అనేదాన్ని నేర్పించేదాని కోసమే చైతన్య మహాప్రభు పుట్టి, అది ఆయన ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని తీవ్రంగా అపరాధాలు లేకుండా మీరు ప్రార్థన చేసినట్టవుతాయి, జపం చేసినట్టవుతాయి. ఏ విధంగా అంటే చిన్న బిడ్డ తల్లి కోసం ఏడిసినట్టు అంట. చిన్న బిడ్డకి కావాల్సిందేమి, అది ఏడిసేది దేనికోసం, కేవలం తల్లి కోసమే ఏడుస్తూ ఉంది. ఆ భావనతో మనం జపం చేస్తే భగవంతుడు ఆ బిడ్డని ఎత్తుకుంటాడు. ఆ భావన మనలో రావాలా, ఆ శరణాగతి భావన రావాలా, ఇంటెన్స్ తీవ్రమైన భక్తి యోగేనా అనేది కావాలనేసి అక్కడ చెప్తున్నారు. ఆ తీవ్రమైన భక్తిని మనం ఆచరించాల, అప్పుడు భగవంతునికి శరణాగతి పొందినట్టు అవుతుంది. నేను ఇంతకుముందుగా చెప్పినట్టు ప్రభుపాద వారు ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించడానికి ముందుగా, అంటే ఈ ఇస్కాన్ సంస్థని ప్రారంభించడానికి ముందుగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని కలుస్తారు, అది మనకందరికీ తెలుసు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని కలిసినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ప్రభుపాద వారిని చూస్తాను ఏమన్నారు, యు ఆర్ సో లాంట్ పర్సన్, యు ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వై కాంట్ యూ ప్రీచ్ దిస్ కృష్ణ కాన్షియస్నెస్ టు ది ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ అన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే జనాలకి పాశ్చాత్యులకి నీ ప్రచారాన్ని ఎందుకు చేయకూడదు అన్నారు. ప్రభుపాద వారికి ఆశ్చర్యం వేసింది, అరే నేను ఒక గృహస్థని, నా బాధ్యత కలిగిన వ్యక్తిని, నేనెక్కడ, అమెరికా ఎక్కడ, ఆ ప్రచారం ఎక్కడ నే అని అర్థం కాలేదు ప్రభుపాద వారికి. తర్వాత సందర్భంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారితో పర్సనల్గా డిస్కస్ చేశారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. ప్రభుపాద్ అంటే ఆయన కూడా ప్రభుపాద్ అనేవాళ్ళు, ప్రభుపాద్ నేను ఏమి రాదు నాకు, వాళ్ళకి నేను ఎలా చెప్పగలను, ఏం చెప్పగలను అనేది చెప్తే ప్రభుపాద్ వారు, ప్రభుపాద్ వారికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చెప్పారంట, యు స్పీక్ టు ది ఇన్సెక్ట్స్ దెన్ ఇట్ విల్ బికమ్ ప్రీచింగ్ అన్నారంట. ఏమన్నారు, నువ్వు గదిలో కూర్చొనేసి గోడకి ప్రచారం చేయను, ఆ గోడలు ఉండో రూములు ఉండో గదిలో ఉండే కీటాలకి క్రిమి కీటాలకి నువ్వు ప్రచారం చేయి, అది ప్రచారం అవుతుంది పో అన్నారంట. దాని అర్థం ఏంటంటే నేను చెప్తున్నాను అన్నప్పుడు నువ్వు అక్కడ వేరే ఆలోచన లేకుండా దాన్ని చేయాలనేది నేర్పిస్తున్నారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. అంటే ఆ సంశయం ఉండకూడదు, గురువు గారు ఆదేశం ఇచ్చినప్పుడు గురువుకి పూర్ణ శరణాగతి పొంది ఆ కార్యాన్ని చేయాలనే ఒక ఆ శరణాగతి భావాన్ని పొందాలనేది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఉద్దేశం అంట. అందుకే ప్రభుపాద వారు ఏం చేశారంట, ఒక రూములు కూర్చునేసి ఈ భగవద్గీతకి ఇంట్రొడక్షన్ చెప్పారంట ప్రభుపాద వారు. ఏ విధంగా చెప్పారంటే భగవద్గీత ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు ఏమీ లేదు వాళ్ళ దగ్గర, ప్రభుపాద వారి దగ్గర ఈవెన్ డిక్టాఫోన్ కూడా లేదంట. డిక్టాఫోన్ అంటే ఏమంటే, డిక్టాఫోన్ ఒక భావన ఏ విధంగా ఉంటుంది, నేను చెప్తున్నాను మీరు వినండి అనే భావన ఉంటుందంట. కానీ ప్రభుపాద వారు చెప్పేటప్పుడు డిక్టాఫోన్ కూడా లేదు, ఆయన ఒక టేప్ రికార్డర్ ఆన్ చేసుకుని ఆయన భగవద్గీత ఇంట్రొడక్షన్ చదివినారంట, ఆయన చెప్పారంట, దాన్ని రికార్డ్ చేశారంటే ఇప్పుడు కూడా అది వరల్డ్ వైడ్ లోనే ఫేమస్. భగవద్గీత ఇంట్రడక్షన్ టు భగవద్గీత ఈజ్ ఫేమస్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్, ప్రభుపాద స్క్రిప్చర్స్. ఇప్పుడు కూడా గీతాసారం అనేసి అది పుస్తకం వినబడుతుంది, ఇంట్రొడక్షన్ టు భగవద్గీత. సో అది ఏ విధంగా వచ్చింది అంటే, ప్రభుపాద్ వారు ఆయన గురువు గారికి చూపించిన శరణాగతి సరెండర్నెస్ అది జరిగింది. అదేవిధంగా ప్రభుపాద వారు జలదూతంలో అమెరికాకి వెళ్ళినప్పుడు, ఈరోజు ప్రభుపాద వారు అమెరికాకి జలదూతంలో వెళ్ళిన రోజు, ఈరోజు ప్రభుపాద వారు న్యూయార్క్ యుఎస్ఏలో వెళ్ళిన రోజు ఈరోజు, ఈరోజు సందర్భం. సో ఈ సందర్భంలో ఏమంటే ప్రభుపాద వారు ప్రతి ఒక్క క్షణంలో కూడా ఆయన మార్కేన భాగవతంలో భగవంతుని ప్రార్థిస్తున్నారు, నాకు ఏ ఒక క్వాలిఫికేషన్ లేదు, ఐఎమ్ ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, ప్లీజ్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ యువర్ ప్రీచింగ్ అండ్ మేక్ మీ పవర్, గివ్ మీ ద పవర్ అనేసి భగవంతుని మీద 70 సంవత్సర వయస్సిన ఒక ఏజ్డ్ పర్సన్ ఆయన ఏ భావనతో అమెరికాకి వెళ్ళారు, ఏ భావనతో ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించారంటే ఆయన సంపూర్ణ శరణాగతి భగవంతునికి. ఆయన భగవంతుని పాద పద్మం పైన సంపూర్ణ శరణాగతి పొందారు కాబట్టి ఆయనకి ఆ శక్తి గావింపబడింది, భగవంతుడే ఆ శక్తి ఇచ్చాడు. మన ఇన్సిగ్నిఫికెన్స్ ని మనం భగవంతుని మీద గురువు మీద వేసేస్తే గురువే మనకి శక్తి ఇస్తాడు. శాస్త్రంలో ఇన్నొక ఎగ్జాంపుల్ ఏం చెప్పబడిందంటే జటాయు, రావణాసురుడు సీతామాతని ఎత్తుకొని పోయేటప్పుడు రావణాసురుడు ఆయన ప్రపంచాన్నే గెలిచినాడు, విశ్వాన్నే గెలిచినాడు, ఆయన ఎదురించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ సందర్భంలో రావణాసురునితో పోరాడింది ఎవరు, ఒక అమాయకమైన ఒక పక్షి, వెరీ ఇన్సిగ్నిఫికెంట్ బర్డ్ ఈజ్ ఫైటింగ్ విత్ రావణాసుర. అది నేను భగవంతునితో సేవ చేస్తున్నాను అనేసి, నేను జయిస్తాను అనేసి పోరాడలేదు జటాయు పక్షి, దాని ప్రాణాన్ని వడ్డి అది పోరాడింది. దట్ ఈస్ డివోషనల్ సర్వీస్, దట్ ఈస్ సరెండర్నెస్. ఆ సరెండర్నెస్ కి రిజల్ట్ ఏమొచ్చింది, జటాయు ప్రాణం ఇవ్వాల్సింది వచ్చింది. కానీ చివరికి ఏమైంది, ఆ భగవంతుని ఒడిలో భగవంతుని దర్శనం చేసుకుంటూ ప్రాణం విడిచింది, అది భగవద్ధామానికి వెళ్ళిపోయింది. ఆ రిజల్ట్ అక్కడ మనకు కనపడతా ఉంది, ఆ శరణాగతి పొందిన ఒక ఫలితం. తక్షణమే మనకి అదెల్లా నాకు కుదరదు, నేను ఎటు చేసేది అనేది చేస్తే ఆ రిజల్ట్ వల్ల, ద రిజల్ట్, ద సరెండర్నెస్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ది ఇమీడియట్ రిజల్ట్. మన క్షేమం గురించి, మన సౌలభ్యం గురించి భగవంతుడు మమ్మల్ని కాపాడతాడు శరణాగతి పొందడం అనేది అంటే అది జరగదు. అదేవిధంగా అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పోరాడినాడు, ఎంత మహారథులు ఉన్నారు, అతిరథ మహారథులు ఎదురుగా, వాని తండ్రులు కూడా 5 మంది చాలా గొప్పవాళ్ళు, భీమ, అర్జున, నకుల, సహదేవ, యుధిష్ఠిర మహారాజు, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఎదురు ఉండేవాళ్ళు కూడా అతిరిత మహారథులు, భీష్మ, ద్రోణ, కర్ణ, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ విరుద్ధంగా అభిమన్యుడు పోరాడిన ఒక సిగ్నిఫికెన్స్ ఏమి, హీ హ్యాస్ డన్ హిస్ డ్యూటీ, సరెండర్నెస్, ఆ శరణాగతి భావంతో ఆయన పోరాడినాడు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఈ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్. సో శరణాగతి అంటే అక్కడ సాక్రిఫైస్, త్యాగం. అందుకేమంటే ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలి, నేను శరణాగతి పొందాను, నేను త్యాగం చేశాను, ఏం త్యాగం చేశాను అనేదాన్ని ఆలోచించాలి. ఆ త్యాగాన్ని ఏ పరిస్థితులు చేశాను, ఎంత పర్సంటేజ్కి చేశాను, ఈ శరణాగతి వల్ల భగవంతుడికి సంతృప్తి పడిస్తున్నానా, భగవంతుడు ఎంత సంతృప్తి పొందుతున్నాడు. ఆ రామచంద్ర వారు జటాయుని చూసి సంతృప్తి పొందుతున్నాడు, నువ్వు సీతమాత కోసం నా కోసం నీ ప్రాణాన్ని వదిలిపెట్టేశావు అనేసి భగవంతుడు స్వయంగా ఒడిలో పనిపెట్టేసి ఆయన క్రియల్ని, అంత్యక్రియల్ని చేస్తున్నాడు. సో ఆ విధంగా మన శరణాగతి ఉండాలా అనేసి చెప్తున్నాడు. సో చివరికి ఏమంటే, ఇక్కడ సామాజికంగా మనం ఈ రుణపడి ఉంటే కూడా ఆ రుణత్వాన్ని, ఆ ఇండెప్ట్నెస్, దాన్ని మనం పోగొట్టుకోవాలంటే భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందాలా అనేది ముఖ్య విషయం. అయితే మనం ఎప్పుడు ఏమంటే మన ఇన్సిగ్నిఫికెన్స్ని మనం గుర్తించుకోవాలి, భగవంతుని గొప్పతనాన్ని, గురువు ఒక కరుణ కృపాన్ని మనం ఎప్పుడు గుర్తించుకునేసి ఆ శరణాగతి భావాన్ని పొందాలి. దీనికి సంబంధించి ఏమంటే మనం ప్రచార కార్యాన్ని చేస్తున్నాం. సో మన ముఖ్యమైన కార్యాలు ఇక్కడ పుస్తక వితరణ, భగవన్ నామ సంకీర్తన, ప్రసాద వితరణ, ఈ 3 ముఖ్యమైన కార్యాన్ని ప్రచార కార్యంలో మనం చేస్తున్నాం. సో ఒక మహారాజు శిష్యులకు అడిగినారు, వై ఆర్ యు డూయింగ్ బుక్ డిస్ట్రిబ్యూషన్, పుస్తక వితరణ ఎందుకు చేస్తున్నాడు, అదేవిధంగా ప్రసాద వితరణ ఎందుకు చేస్తున్నాడు, భగవన్ నామాన్ని ఎందుకు చేస్తున్నారు అనేసి ఇచ్చారు. అప్పుడు భక్తులు రకరకాలకు ఉత్తరించారు, సమాధానం చెప్పారు. భగవన్ నామాన్ని ఇవ్వడం ద్వారా ఆయన ముక్తిగా వంతాడు, ఆయన యుగధర్మవది, ఆయన పాపాన్ని పోగొట్టుకుంటాడు, ఇదే అల్టిమేట్ కాబట్టి అది ఆయనకి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా పుస్తక వితరణ చేయడం వల్ల మనం కృష్ణుని ఇచ్చినట్టు అవుతుంది, ఆయన కృష్ణుడు అందుతాడు, ఆయన జీవితం బాగుపడుతుంది, ఆయన జీవితం మారిపోతుంది, ఇలాంటివన్నీ సమాధానాలు చెప్పారు. అప్పుడు ఆ మహారాజు ఆయన్ని అడిగినాడంట, అంటే నువ్వు అంత గొప్పవాడు అనుకున్నావా? నువ్వు పుస్తకం ఇస్తేనే ఆయన జీవితం మారిపోవాలా? నువ్వు పుస్తకం నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని తింటానే ఆయన జీవితం అంతా ప్యూర్ అయిపోవాలా? కృష్ణుడు ప్రసాదములో శక్తి ఉంది, ప్రభుపాదరు పుస్తకంలో ఆ శక్తి ఉంది, భగవన్ నామంలో ఆ శక్తి ఉంది, కానీ నేను ఇవ్వడం వల్ల ఆయన మారిపోతున్నాడు అంటున్నావు చూడు, అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పినాంట. సో నువ్వు ఎందుకు ఇస్తున్నావు పుస్తక వితరణ అంటే, నేను ఎందుకు పుస్తక వితరణ చేస్తున్నాననే భావన మనలో ఉండాలంటే, ఇట్ ఈస్ మై ప్యూరిఫికేషన్, ఇట్ ఈస్ మై సరెండర్నెస్ టు శిల ప్రభుపాద్, ఐ వాంట్ టు ప్లీజ్ శిల ప్రభుపాద్, దట్ ఈస్ వై ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ శిల ప్రభుపాద్ బుక్స్. ఐ వాంట్ టు ప్లీజ్ కృష్ణ, ఐ వాంట్ టు ప్లీజ్ కృష్ణ బై గివింగ్ ద హోలీ నేమ్. ఈ భగవన్ నామాన్ని అంటే భగవంతుడు భగవద్గీతలు ఏం చెప్తున్నారు అంటే, నా గురించి ఎవరు ప్రచారం చేస్తున్నారో, నా గురించి ఎవరు చెప్తున్నారో వాళ్ళు నాకు ప్రీతి పాత్రలు అంటున్నారు. భగవన్ నామాన్ని ప్రభుపాద గారు నువ్వు చెప్పే 2 నిమిషాలు ప్రీచింగ్ ఏం పని చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు? అది ఏం పని చేయదు, నేను చూసుకుంటాను ఫస్ట్ పుస్తకం ఏమో అంటున్నాను. సో ఈ శరణాగతిని మనం పుస్తక వితరణంలో, ప్రసాద వితరణంలో, భగవన్ నామ సంకీర్తనలో నిమగ్నమయ్యే భక్తులు మనం కాబట్టి, ఏ పరిస్థితులు కూడా మనం అహంకారం చెందే ఒక అవకాశం మనలో ఎప్పుడూ మన వెనకాల ఉంటుంది కాబట్టి, మనం అనుకునేదే శరణాగతి కాదు, మనం అనుకునేదే ప్రచారం కాదు అనేదానికి ఇక్కడ ముకుందన్ని ఫుల్ సరెండర్నెస్, టేకెన్ షెల్టర్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ముకుంద ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేదాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలా. సో ఈ విషయాన్ని నేను నా కోసం అంటే, మేము మన సేవ చేసేటప్పుడు ఎన్నోసారి మనం అనుకుంటుంటాం, సో ఇంకా ఒకరి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం కాబట్టి మన గురించి మనం ఆలోచించాం. సో అందువల్ల ఏమంటే, అక్కడ ప్రభుపాద వారు ఒక ఉదాహరణని ఏం చెప్తున్నారంటే, అక్కడ చైతన్య మహాప్రభు అందరూ చెప్పేది ఏమంటే, ముందుగా నువ్వు నిన్ను ఉద్ధరించుకొని తర్వాత ఇంకా ఒకరిని ఉద్ధరించే అనేదానికి అదేమది, జన్మ సార్థక కరే కరో పరోపకార్. సో నువ్వు జన్మ సార్థక కరే, హౌ ఐ హావ్ టు మేక్ జన్మ సార్థక? బై సరెండరింగ్ టు ది స్పిరిచువల్ మాస్టర్, బై సరెండరింగ్ టు ది హోలీ నేమ్, బై సరెండరింగ్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ ముకుంద. సో ఈ విధంగా మన జీవితాన్ని మనం భగవంతునికి శరణాగతి పొందినట్టు అవుతే, మనం నిజంగా కర్మకాండ ప్రకారంగా మనం చేసే కామ్యకర్మాల నుంచి మనం ముక్తి కావుతాం, దాన్ని చేసే పని లేదు, లేదంటే మనం ఖచ్చితంగా అవి కూడా చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఏమంటే, మనం భక్తి మార్గంలో ఉన్నాం, భగవంతుని శరణాగతి పొందేదానికి మనకి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఆచార్యులు ప్రభుపాద వారు చైతన్య మహాప్రభు మనకి ఆ దారిని అడుగడుగులుగా మనకి చూపిస్తూ ఉన్నారు. సో దాన్ని మనం గుర్తించుకుని వాళ్ళ మార్గదర్శనంతో వాళ్ళని సంతృప్తి పడించి మనం చేసినట్టు అవుతే, అప్పుడు మనం నిజంగా ముకుందని శరణాగతి పొందినట్టు అవుతాం. హరే కృష్ణ. జయ శ్రీ రాధా గోవింద భగవానకి, జయ శ్రీ రాధా గోవింద అష్టసఖి వృందకి, గిరిగోవర్ధనకి, లక్ష్మీనరసింహస్వామికి, గ్రంథరాశ్రీమద్భాగవతంకి, శిల ప్రభుపాదకి, శిల గురుదేవికి, నితాయ గౌర ప్రేమానందే. హరే కృష్ణ.